ఆదికాండం 9వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం.
All participants are muted.
ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనం నుంచి 17వ వచనాల వరకు మనం చదువుకుందాం. 8వ వచనం నుంచి, మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధన గుర్తు ఇదే, మేఘములో నా ధనుసును ఉంచి తిని అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుసు మేఘములో ఉండును. నేను దాన్ని చూచి దేవునికి భూమికిని భూమి మీద ఉన్న సమస్త శరీరులలో ప్రాణం గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందునెను. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. చదవబడ్డ వాక్య భాగం నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకే మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి నా వాయిస్ మీకు ఓకే అనుకుంటే కాన్ఫిడెన్స్ మోడ్లోకి రండి. వాయిస్ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మాట్లాడండి, మీరు మౌనంగా ఉంటే నేను ముందుకు కొనసాగుతాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమకల తండ్రి, సర్వాధికారి అయిన ప్రభు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆకాశానికి భూమికి అధిపతివి, మహారాజువి, మీకు స్తోత్రాలు. దేవా, నీ మాట సత్యము, నీ వాక్కు సత్యము, నీ వాగ్దానాలు నిత్యమైనవి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇగో ప్రభు, నీ కృపను బట్టి మా అందరి ప్రార్థన ఆలకించి నిన్నటి దినమందు 25వ తేదీన తూర్పుగోదావరి జిల్లా త్రిలాత్మీ కలయిక అయా ద్వితీయ వార్షికోత్సవాన్ని అనేక శోధన మధ్య మాకు గొప్ప జయకరంగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నమ్మదైన దేవుడు అని మీ పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఉన్నాం. ఇది మన ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు మీ కాపుదల సంరక్షణ మాకు తోడుగా ఉంచారు, మీకు స్తోత్రాలు. మరలా ప్రభు కృతజ్ఞత హృదయాలతో మీరు చేసిన మేలును తలపోసుకుంటూ రాత్రికాలం నిన్ను సేవించడానికి ఆరాధించడానికి మేమంతా కూడి ఉండగా మా మధ్య మీ సన్నిధి నుంచమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, ఇదిగో హైదరాబాద్ సహవాసాన్ని బలపరచండి, ఖమ్మం సహవాసాన్ని మీరు బలపరచండి, వికారాబాద్ మహబూబ్ నగర్ సహవాసాన్ని మీరు బలపరచండి, ఐటీ సహవాసాన్ని డిఆర్డిఏ సహవాసాన్ని కూడా మీరు బలపరచండి. 6 సహవాసాలను బిడ్డలు మీరు బలపరచమని, నన్ను ప్రభువా మరుగుపరచమని మీరు మీ ఆత్మ ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. రాత్రి మా ప్రియులు ఆంధ్ర తెలంగాణ రాయలసీమలోను ఇతర ప్రభుత్వ శాఖల మధ్యను ఆయన అనేకులు కూడుకుని నీ సన్నిధిలో గడుపుతూ ఉండగా ఎక్కడ సాతాను పంచడానికి వీల్లేదు, ఎక్కడ ప్రభు నీ బిడ్డలు నాయన ఆటంకపరచబడడానికి వీల్లేదు. నూతన ఆత్మ నడిపించండి, వచ్చిన వారిని స్థిరపరచండి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రాముఖ్యంగా మాతో మీ సన్నిధిని తోడుగా ఉంచమని బ్రతిమాలకుంటు వాక్య ధ్యాన సమయాన్ని ముందున్న ప్రార్థనా విజ్ఞాపన సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని బ్రతిమాలకుంటు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నరదీపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం చదువుకున్న ఈ లేఖన భాగం దేవుని యొక్క నమ్మకత్వాన్ని, ఆయన యొక్క వాగ్దానాలను, ఆ వాగ్దానాల విషయంలో దేవుడు ఎంత ఖచ్చితమైన వాడు తెలుసుకోవడానికి ఉపయోగపడే లేఖన భాగం. మనం ఆ క్రమంగా గత వారం అంతా, గత కొన్ని వారాలు ప్రతి సోమవారము యేసుక్రీస్తు ప్రభువుకు నచ్చిన జీవితాల మీద ధ్యానం చేశాం. ఎక్కడెక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ వారి జీవితాన్ని బట్టి సంతోషించాడు, ఏ విధంగా ప్రభు వారిని వారు ప్రభువుని ఆనందపరచగలిగారు అన్న విషయాలు మనం లేఖనాల వెలుగులో ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అట్లాగే మరి ఈ దినం నుంచి ప్రభు సహాయాన్ని బట్టి దేవుని యొక్క ప్రాముఖ్యమైన వాగ్దానాలు, బైబిల్ అంతా కూడా వాగ్దానాలతో నిండిపోయి ఉంటుంది. మనం అందరం కూడా వాగ్దానాలు క్యాలెండర్లో పెట్టుకోవటం, 31st నైట్ తీసుకోవటం అలవాటుగా ఉన్నవారమే. అయితే అన్ని వాగ్దానాల కొరకు మనం ధ్యానం చేయలేము, కానీ ఆ కొన్ని ప్రాముఖ్యమైన వాగ్దానాల దగ్గర దేవుని యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవడానికి, బైబిల్ యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవడానికి దేవుడు దేశానికి ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, సృష్టి యావత్తుకి ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. ఆ ప్రామిసెస్ విషయంలో దేవుడు ఎంత నమ్మదగిన వాడో, ఆయన ఎంత ఖచ్చితమైన వాడో మనకు అర్థమైతే, మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు లేదా వేరు వేరు రీతిలో దేవుడు మనకిచ్చిన ప్రామిసెస్, మనకిచ్చిన వాగ్దానాలు కూడా ఆయన ఎంత ఖచ్చితంగా నెరవేర్చేవాడో మనం విశ్వాసించి అవి పొందుకోవడానికి మన విశ్వాసంలో బలపరుస్తాయని కొన్ని ప్రాముఖ్యమైన వాగ్దానాలను మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. అందులో మొదటిగా మనం నోవాహుతో దేవుడు చేసిన నిబంధన, ఆ నిబంధనను ఆయన కన్ఫర్మ్ చేయడానికి ఆయన ఇచ్చిన ఒక ప్రామిస్ మనం ఈ ఆదికాండ 9వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అది మనం ప్రతిసారి కూడా ఆకాశంలో వర్షం వచ్చిన తర్వాత ఆ ఇంద్రధనుసు అని తెలుగులో అంటాం. ఆ ఇంద్రధనుసు అన్న మాట హైందవ సంస్కృతి నుంచి వాడేది. దాన్ని రెయిన్బో అంటాం, వర్ష ధనుసు అంటాం. వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆకాశంలో మనం చూసే ఆ రెయిన్బో దేవుడు ఆయన ప్రామిస్ కి ఆ సింబల్ గా ఆయన వాగ్దానం చేశారు. మనం సృష్టి ప్రారంభ దినాల కొరకు మాట్లాడుకుంటున్నాం. జనరేషన్ వచ్చిన తర్వాత దేవుడు మానవులు తమ మార్గాన్ని చెరిపేసుకోవడాన్ని బట్టి ఆయన జలప్రలయాన్ని తీసుకొచ్చాడు. జలప్రలయం రావడానికి ముందు 120 సంవత్సరాల పాటు నోవాహు వారికి సువార్త చెప్పడానికి, వారిని మార్చడానికి ప్రయత్నం చేశాడు, కానీ వారు వినలేదు. దేవుడు ఆయన ప్రామిస్ చేశాడు నోవాహుతో. ఏమని ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ విషయంలో దేవుడు తప్పిపోలేదు. 120 సంవత్సరాలు మీరిన తర్వాత ఆయన అన్నట్టుగానే, ఆయన వాగ్దానం చేసినట్లుగానే, ఆయన మాట ఇచ్చినట్లుగానే జలప్రలయం తీసుకొచ్చాడు అన్నది బైబిల్ చరిత్ర. దీని చరిత్ర కూడా ధృవీకరిస్తూ ఉంది. మనం 9వ అధ్యాయంలో ఈ భాగాన్ని అర్థం చేసుకోవడానికి ముందు ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు మాట్లాడిన మాట మనకు అర్థం కావాలి. ఆదికాండము ఆరో అధ్యాయము 13వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారు అంతం వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును అన్నాడు. ఆయన నాశనం చేయలేదు. నాశనం చేయబోవడానికి ముందు నోవాహుతోటి ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మరి భూమి మీద ఉన్న ఈ జంతువులన్నీ పట్టే పెద్ద షిప్ తయారు చేయమన్నాడు. ఆయన వాడ కడుతూ ఉండగా దానికి ఇక్కడున్న ఒక వాక్యాన్ని బట్టి 120 సంవత్సరాలు కాలం పట్టిందని మనం అంచనా వేయొచ్చు. చూడండి, ఆరో అధ్యాయం మూడో వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. 120 ఏండ్ల తర్వాత ఇక వారికి దినాలు ఉండవు, నేను పులిస్టాప్ పెట్టబోతా ఉన్నాను, లోకాన్ని తుడిచేయబోతున్నానని ఆయన మాట్లాడినట్లుగానే ఆయన 100 సంవత్సరాల తర్వాత, సుమారు 120 సంవత్సరాల తర్వాత ఆయన వాగ్దానం చేసిన జలప్రలయాన్ని తీసుకొచ్చాడు. జలప్రలయంతో మొత్తం భూలోకం అంతటిని ఆయన తుడిచేశాడు. ఆ తర్వాత ఈ 9వ అధ్యాయంలో దేవుడు దేవుని పట్ల భయభక్తులు కనపరిచిన నోవాహుతోనూ నోవాహు కుటుంబంతోనూ మరొక వాగ్దానం చేస్తా ఉన్నాడు. నేను మరలా భూమిని జలప్రలయంతో నాశనం చేయను అన్నాడు. అర్థం చేసుకుందాం దేవుని వాక్యము ఎంత సత్యమైందో, దేవుని వాగ్దానాలు ఎంత ఖచ్చితమైనవో మనం అర్థం చేసుకోవాలి. మనం చాలాసార్లు రీసెంట్గా ఈ సంవత్సరం కూడా వరదలు చూసాం, గ్రామాలు నిండిపోయాయి, రాష్ట్రాలు అతలాకుతలం అయిపోయాయి. మా దగ్గర ఆంధ్రాలోను, తెలంగాణలోను, మహారాష్ట్రలోను, కేరళలోను అనేక ప్రాంతాల్లో విపరీతమైన వరదలు వచ్చాయి, వర్షాలు కూడా అలాగే కురిచాయి. అంతకు మించి మనం దివిసీమ ఉప్పిన సమయం కొరకు జ్ఞాపకం చేసుకున్న గతంలో చరిత్రలో ఎన్నో పెను తుఫాన్లు, ఎన్నో వరదలు లోకం మీదకి వచ్చిన మనం 2004 సంవత్సరంలో వచ్చిన సునామీని మనం జ్ఞాపకం చేసుకున్నా, ప్రతిసారి పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే తుఫాను మన కంట్రోల్లో లేదు, భయంకరమైన తుఫాను, అది హుద్హుద్ తుఫాను, అది కత్రినా, రకరకాల తుఫాన్లు వస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన ప్రతి సమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎంతైనా అల్లుతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని పునరావాస స్థలాలకి తరలించడం, మెట్ట ప్రాంతాలకు తరలించడం ప్రభుత్వ యంత్రాంగం కొంతవరకు మాత్రమే చేయగలదు. కానీ ప్రభుత్వానికి ఉన్న శక్తి సామర్థ్యాలు మించి ఏమాత్రం వరదొచ్చినా, ఆ తుఫాను పెట్టిరేగిపోయినా ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం, ఎరిగిన వారినే. కానీ ఇన్ని సంవత్సరాల్లో, ఈ సుమారు ఈ మాట క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితందైతే, మనం ఈ 4000 సంవత్సరాల్లో జలప్రలయం వచ్చిన తర్వాత నుంచి నేటి వరకు 4000 సంవత్సరాల్లో భూలోకం మీదకి అలాంటి జలప్రలయం, భూమిని మొత్తం నాశనం చేసే ప్రళయం ఇప్పటికీ కూడా రాలేదు. అలాంటి ఎడతెరపు లేని వర్షాలు 40 దినాలు 40 రాత్రులు ఆకాశ భూములు విప్పబడ్డాయి అని రాయబడింది ఈ నోవాహు జలప్రలయ కాలంలో. అలాంటి తుఫాన్లు ఇప్పటి వరకు మనం చూడలేం. దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అది జరగదు అనుకోవాలా? దేవుడు ఆయన చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకొని, ఆయన చేసిన ప్రామిస్ని ఆయన జ్ఞాపకం చేసుకొని, మన పాపాల చేత, అతిక్రమాల చేత ఎంత కోపం పుట్టించినప్పటికీ మాట తప్పని దేవుడు కాబట్టి దేవుడు ఎప్పటి వరకు జలప్రలయం ద్వారా లోకాన్ని నాశనం చేయలేదు. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో ఒక వాక్యం చదువుకుందాం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు అన్నాడు ఆయన. ఆయన మాట, ఆయన వాగ్దానం, ఆయన ప్రామిస్ ఎంత ఖచ్చితమైందంటే, అవసరమైతే ఆకాశం భూమి అని నాశనం అవుతాయేమో కానీ నా మాటలు మాత్రం పొళ్ళు పోవడానికి వీల్లేదన్నాడు. మనం ఈరోజు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నామో ఆ దేవుడు ఎంత ఖచ్చితమైన వాడో, ఆయన మాట ఇస్తే ఆ మాటను ఎంత స్థిరపరచువాడో, ఆయన వాగ్దానాలు ఎంత ఖచ్చితమైనవో మనకు అర్థమైతే మనం బైబిల్ చదివే రీతి మారిపోద్ది, మనం దేవుని వాక్యం దగ్గర మనం చూపించే విధేయత మారిపోద్ది. మనకి చాలా పుస్తకాలు మార్కెట్లో మనకి బెస్ట్ సెల్లింగ్ బుక్స్ ఉంటాయి, చాలా ప్రజాదరణ పొందిన రచయితలు రాసిన పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఏవి కూడా ఈ దేవుని వాక్యంతో మనం సమం చేయడానికి వీల్లేదు. కారణం అవన్నీ కూడా మానవుని యొక్క తలంపులు, మానవుని యొక్క ఊహలు, మానవుని యొక్క ఆలోచనలు. కానీ నీ చేతిలో నా చేతిలో ఉన్న దైవ గ్రంథం అది మానవుని యొక్క ఊహ కాదు, మానవుని యొక్క తలంపు కాదు, మానవుల మాటలు ఎంత మాత్రం కావు, రాసింది మానవులే అయినప్పటికీ దేవుడు తన మాటలను తన ఆత్మ ద్వారా మనుషులకిచ్చి రాయించాడు అనే వాక్యం యొక్క రాయబడ్డ రీతి కొరకు పేతురు తన పత్రికలో రాస్తా ఉన్నాడు. రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయము, ఇరవయో వచనం 21వ వచనంలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని గ్రహించుకోవాలి అన్నాడు. 21వ వచనంలో, ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడ్డవారే దేవుని మూలముగా పలికిరి. దేవుడు ఆయా కాలాల్లో ఆయా మనుషులను వారి ద్వారా రాయించిన ప్రతుల యొక్క సమ్మేళనమే మనం చదువుతా ఉన్న పరిశుద్ధ లేఖనాలు. పరిశుద్ధ లేఖనాల్లో ఆయన నోవాహుతోటి నిబంధన చేశాడు. ఆ నిబంధన, నేను మనుషులను, భూమి మీద ఉన్న జంతువులను, ఆకాశ పక్షులను మరలా నాశనం చేయను, జలప్రలయం ద్వారా నాశనం చేయను అని దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధనకు గుర్తుగా దేవుడు ఆ రెయిన్బోను, వర్షధనుషును ఆయన వాగ్దానం చేశాడు. చిన్నపిల్లలకు కూడా స్కూల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నుంచి కూడా రెయిన్బో, అందులో విబ్జిఆర్ 7 రంగులు, ఆ దాన్ని పెయింట్లు వేపిస్తారు. మనం కూడా ప్రతిసారి చూస్తూ ఉంటాం. అయితే మనకు అర్థం కావలసింది, దేవుడు ఆయన నిరాకారుడు, ఆయన అదృశ్యుడు, ఆయన అగోచరుడు, కానీ ఆయన మనకు దూరంగా ఉన్నవాడు కాదు, ఆయన మనతో మాట్లాడకుండా ఉన్నవాడు కాదు. ఆయన ఉనికి, ఆయన ఉనికిని మనం ప్రతి విషయంలో కూడా మనం చూడగలం. దేవుని యొక్క అదృశ్య హస్తాన్ని, దేవుని యొక్క అదృశ్యమైన ఉనికిని ప్రతి దానిలో మనం చూడగలం. కాబట్టి ఈ వాగ్దానం దగ్గర మనం భారతీయులమైనా అమెరికా వాళ్ళైనా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రెయిన్బో అంటే తెలియని వారు ఎవరూ లేరు. ప్రతి దేశంలో ప్రతి ప్రజలతోటి ఆయన ఆకాశంలో తన ధనుషు నుంచి, నేను నిబంధన చేశాను కాబట్టి నువ్వు బతికిపోయావు, నేను మాటిచ్చాను కాబట్టి నువ్వు బతికిపోయావు, నేను నమ్మకమైన వాడు కాబట్టి నీకు ఇంకా అవకాశం ఇవ్వబడిందని ప్రతిసారి ఆయన ఉనికిని ఈ నిబంధన, ఈ గురుతు మనకి జ్ఞాపకం చేస్తూనే ఉంది. కావున ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానాలు ఎంత ఖచ్చితమైనవో మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం. మనం ప్రారంభం నుంచి కూడా, ఈవెన్ బైబిల్ గ్రంథం యొక్క ప్రారంభంలో ఆదికాండం 3:15 వచనంలో స్త్రీ సంతానం కొరకు వాగ్దానం చేశాడు ఆయన. ఆ సర్ప సంతానము, స్త్రీ సంతానం. ఆ వాగ్దానం చేసిన తర్వాత 2000 సంవత్సరాలకి కన్యమరే గర్భమున స్త్రీ సంతానముగా యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. కాలం ఎంత దేవుని యొక్క అపాయింటెడ్ టైంలోనే జరుగుతుంది, కానీ మనకు మాత్రం తొందర ఎక్కువ, మనం మాత్రం ఇమీడియట్గా జరగాలనుకుంటాం. నిర్ణయ కాలంలో దేవుడు జరిగిస్తున్నాడు, ఆలస్యం అవుతుందేమో, కానీ అసత్యం మాత్రం కాదు అని అర్థం కావాలి. అర్థంగా మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం. కాబట్టి ఈ మాట దగ్గర మనం దేవుని యొక్క వాగ్దానం ఎంత ఖచ్చితమైందో మనం ఈ రాత్రి ఎరగాలి. దాన్ని మనకి చిన్నప్పటి నుంచి మనం ఆకాశంలో ఆ వర్షధనుషు మనకు జ్ఞాపకం చేస్తూనే ఉంది. ఆకాశం ఉరుముతూ ఉంటే ఆ ఉరుముతున్న ఆకాశం, ఆ పెళ్ళు పెళ్ళుమంటున్న ఆకాశం, ఆకాశంలో వినబడతా ఉన్న ఆ మెరుపులు ఉరుములు మన గుండెల్లో రైలు పరిగెట్టి చెట్లుగా చేసి కారు మేఘాలు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆ బింబెలెత్తించే అంత భయంకరమైన పరిస్థితుల్లో ఆకాశం ఉరుగుతున్న తరుణంలో ఆ మన వర్షధనుసును చూస్తాం. అవిశ్వాసులకి దేవుని వాక్యం తెలియని వారికి అది అర్థం కాదు, కానీ మనకేమర్థం కావాలంటే మన పాపాలు మన దోషాలు దేవునికి రౌద్రం పుట్టించాయి, ఉగ్రతను పుట్టించాయి, ఆకాశం విరిగి మన నెత్తి మీద పడే అంత తీవ్రంగా ఆకాశం ఉంది. అయినా దేవుడు మాట తప్పనివాడు కాబట్టి ఆయన కృపలో తన నిబంధనను జ్ఞాపకం చేసుకుని దీన్ని ఆపుతా ఉన్నాడు. అదిగో ఆ ధనుషు మన దాన్ని జ్ఞాపకం చేస్తుందని మనం దేవుని బిడ్డలకు ఎరిగి ప్రతిసారి ప్రభుని స్తుతించాలి, ప్రతిసారి లోకం యొక్క పాపాలు ఒప్పుకొని ఆయన ఉగ్రత విషయంలో మనం గ్రహింపు కలిగి ఆయన వద్ద మనం ఆయన శాంతింపు చేసేవారుగా ఆయన దగ్గర ఒప్పుకొని ప్రభు మేమున్నాం, మేము వారికి ప్రకటిస్తాం, మేము నీ కొరకు చెప్తాం, వారిని నీ ఉగ్రతకు పాత్రలుగా కాకుండా ఆశీర్వాదానికి పాత్రలుగా మిమ్మల్ని నడిపిస్తాము అని మనం ప్రభు దగ్గర ఒప్పుకోవాల్సిన తరుణాలయ్యి. కాబట్టి ఆ ఈ రెయిన్బో దేవుని యొక్క ప్రామిస్ ఎంత ఖచ్చితమైందో ఆ ఎన్ని తరాల్లో జ్ఞాపకం చేస్తూనే ఉంది. దేవుని బిడ్డలుగా మనం ఈ రాత్రి ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలి, ఎప్పటికీ జల ప్రళయం ద్వారా భూలోకం నాశనం కాదు. 2020 యుగాంతం అన్న సినిమా, మనం 2020 యుగాంతం అన్న దాన్ని బాగా పాపులర్ చేశారు, దాని మీద మూవీ తీశారు. ఆ మూవీలో కూడా జల ప్రళయం వచ్చి మొత్తం లోకమంతా నాశనం అయిపోతున్నట్టుగా చూపించారు. దేవుడు తన వాగ్దానాన్ని తప్పేవాడు కాదు. జల ప్రళయం ద్వారా దేవుడు ఎప్పటికీ భూలోకాన్ని నాశనం చేయడు. అలాగని చెప్పి దేవుడు భూలోకాన్ని నాశనం చేయడు అంతం రాదు అని కాదు, కానీ జల ప్రళయం ద్వారా రాదు అని మాత్రమే ఆయన చెప్పాడు. మనం ఎలాగ యుగాంతం జరగబోతా ఉందో కూడా వాక్యంలో ఆయన అన్న మాట ఖచ్చితంగా జరుగుద్ది. ఆ మాట కూడా ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయానికి వెళ్దాం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండిననియు నేళ్లలో నుండి నేళ్ల వలన సమకూర్చబడ్డ భూమియు దేవుని వాక్యం వల్ల కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నేళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అది చరిత్ర. అయితే తర్వాత మాట మనం చదవాలి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి అన్నాడు. రెండవసారి ఈ లోకం ఎలా నాశనం కాబోతుంది అంటే అగ్ని చేత భస్మం కాబోతుంది అన్న మాట మనం చూస్తున్నాం. అగ్ని చేత భస్మం కాబోతా ఉంది. 10వ వచనం చదువుకుందామా. 10వ వచనం, అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధునితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును అన్నాడు. కాబట్టి కాలిపోతాయి, అగ్ని చేత భస్మం అయిపోతాయి అన్న మాటలు మనం చూస్తున్నాం. దేవుడు నీటి ప్రవాహం ద్వారా, జల ప్రవాహం ద్వారా వరద చేత భూలోకాన్ని నాశనం చేయను అన్న మాట ఖచ్చితం. అయితే అగ్ని చేత కాల్చేస్తాను అన్న మాట కూడా ఖచ్చితం. తీర్పు లేదని కాదు, భూలోకం నాశనం కాదని కాదు, కానీ జల ప్రళయం ద్వారా, వరద ద్వారా, వర్షం ద్వారా దేవుడు ఈ లోకాన్ని నాశనం చేయును అని ఆ నోవాహుతో నిబంధన చేశాడు. ఆ నిబంధనకు సూచనగా గుర్తుగా ఆయన ధనుషునిచ్చాడు. ఆ నిబంధన విషయంలో దేవుడు కట్టుబడి ఉన్నాడు. అనేక మార్లు మన అవిధేయత ప్రకృతి క్రమాన్ని తప్పించినప్పటికీ మనం ఇంకా బ్రతికి బట్టకట్టామంటే మరొక వరద వచ్చి భూలోకాన్ని నాశనం చేయలేదంటే ఆయన వాగ్దానం చేసిన మాట కట్టుబడి ఉన్నాడని ఈ వాక్యాన్ని బట్టి మన దేవుని యొక్క నమ్మకత్వాన్ని, ఆయన మాట యొక్క ఖచ్చితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవది, ఈ నిబంధన ద్వారా లేదా ఈ ప్రామిస్ దగ్గర మనం అర్థం చేసుకోగలిగింది దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి. ఆకాశం, ఆ మేఘాలు, వర్షాలు, సముద్రాలు, నదులు, ఇవన్నిటిని మనం చూసినప్పుడు మనమెంత? 6 అడుగులు, 60 కేజీల బరువు, అది మన కెపాసిటీ. దేవుడు అనంతమైన సృష్టిని చేసినవాడు, దేవుడు అనంతమైన సృష్టిని నడిపిస్తున్నవాడు, దేవుని మాటతో వర్షం లోబడుతుంది. మనం ఈ మాట చదువుకొని 148వ కీర్తన ఒక వాక్యం చదువుతుందాం. దేవునికి ప్రకృతి అంతా ఎలా లోబడుతున్నాయో, ఆయన మాటకి ఎంత కంట్రోల్ అవుతున్నాయో మనకు అర్థమైతే మన దేవుడు ఎంత శక్తిమంతుడో, మనం ఆయన్ని ఎంత ఉన్నతంగా అర్థం చేసుకోవాలో ఆలోచించగలం. 148వ కీర్తన 8వ వచనాన్ని చూద్దాం. బైబిల్ 148వ కీర్తన 8వ వచనాన్ని చూద్దాం. అగ్ని, వడగండ్లారా, హిమమా, ఆవిరి, అండర్లైన్ చేయండి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అన్నారు. తుఫాను దేవుడు ఆజ్ఞాపిస్తేనే వచ్చేది, ఆయన ఆజ్ఞాపిస్తే ఆగిపోయేది. వరదలు రావట్లేదు, తుఫాను రావట్లేదు, జలప్రలయం రావట్లేదు అన్నమాట దగ్గర దేవుడు వాటిని ఆపేశాడు. ఆయన సెలవిస్తే లోకాన్ని ముంచెత్తడానికి సముద్రం ఉరకలేస్తూ ఉంది, కానీ దేవుని యొక్క నిబంధన బట్టి సముద్రం కంట్రోల్ అయిపోతుంది. ఆయనకు లోబడి యావత్ సృష్టి ఉన్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. 148:8లో ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అన్నాడు. పై వచనాల్లో కూడా మనం సృష్టి కొరకు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. 3వ వచనంలో, సూర్య చంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి అని 6వ వచనం 2వ భాగంలో రాయబడింది. ఆయన వాటి కట్టడ నియమించను, ఏదియు దాన్ని అతిక్రమింపదు. పిల్లరా, దేవుని మాట ఎంత ఖచ్చితమైందో, ఆయన మాటిస్తే మాట తప్పని దేవుడు అని మనం చూసాం మొదటి అంశంగా. 2వ మాట, దేవుని ఈ లేఖన భాగం నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది దేవుని మాటకి ఎంత వణకాలో, ఎంత భయపడాలో, ఎంత విధేయత చూపించాలో సృష్టిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. వర్షాలు, వరదలు, తుఫాను, సూర్యచంద్రులు, కాంతిగల నక్షత్రాలు అన్ని క్రమముగా కంట్రోల్గానే ప్రకృతి నడుస్తూ ఉందంటే ఆయన ఆజ్ఞకు లోబడి అవన్నీ కొనసాగుతున్నాయి అని మనం చూస్తున్నాం. ఆకాశంలో మనం ఈ ధనుషును చూసినప్పుడు, రెయిన్బోను చూసినప్పుడు దేవుని నిబంధన మనకి జ్ఞాపకం రావాలి. 2, దేవుని యొక్క శక్తి, ఆయన బాహుబలం మనకి జ్ఞాపకం రావాలి. ఆయన ఆకాశాలు దేవుణ్ణి ఎప్పుడూ మనం ప్రకటిస్తున్నాయట. మనమే ఆకాశాన్ని చూసి మనం దేవుని కొరకు ఆలోచించాల్సిన రీతి ఆలోచించుకోకుండా మనం చాలా వేరువేరుగా ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనబడుతుందట. ఎంత బాగా సినిమా పాటలు రాసుకుంటారు ఆకాశం మీద, ఎంత బాగా వర్షం మీద పాటలు రాసుకుంటారో, ఎంత మోసం, అబద్ధంలో బ్రతకడానికి ఇష్టపడుతున్నాం, కానీ సత్యాన్ని సత్యంగా అంగీకరించేవారుగా మనం లేం. నువ్వు ఆకాశాన్ని ఎట్లా చూస్తున్నావో తెలియదు, కానీ ఆకాశాన్ని నువ్వు నేను ఎలా చూడాలో దేవుడు ఒక మాట ఇలా రాస్తున్నాడు. కీర్తన గ్రంథము 19వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 19వ కీర్తన 1వ వచనాన్ని మనం ఆలోచించేస్తే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది. చాలా అందంగా మేఘాలతోటి చాలా ప్లెజెంట్గా మనకి ఆకాశం కనబడుతూ ఉంటే ఆకాశానికి మార్కులు వేస్తామని కాదు, నక్షత్రాలతో ఆ రాత్రి ఆకాశం అంతా సీరియల్ లైట్లు పెట్టినట్టుగా ఆ చంద్రుడితోటి సూర్యుడితోటి ప్రకాశమానంగా ఉంటే ఆకాశం చూసి అబ్బా ఎంత బాగుందో అని ఆకాశాన్ని మనం ముద్దు పెట్టుకుంటాం, చందమామను ముద్దు పెట్టుకుంటాం అని కాదు. ఆకాశం యొక్క ఒకే ఒక్క బిజినెస్, దాని పర్పస్ అంతా ఒకటే, తన దేవుణ్ణి ప్రకటించటం, ఆయన మహిమను ప్రకటించటం, ఆయన శక్తి సామర్థ్యాన్ని ప్రకటించటం అని వాక్యంలో చూస్తున్నాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. మనకి వినిపించేలాగా అవి మాట్లాడతలేదు, కానీ మనకి కనిపించేలాగా అవి మాట్లాడుతున్నాయి. అందుకే ఆ లాంగ్వేజ్ అంటే కేవలం మాటలే కాదు కదా, సైన్స్ కూడా లాంగ్వేజే కదా. ఆకాశము, వర్షాలు, మేఘాలు, ఆ రెయిన్బో ధనుసు, వర్ష ధనుసు, అవన్నీ కూడా దేవుడు ఉన్నాడు, ఆయన నిబంధన చేశాడు, ఆయన నిబంధన కట్టుబడి ఉన్నాడు, ఆయన నిబంధనకు ముందు లోకాన్ని జలప్రళయంతో ముంచెత్తేశాడు. ఆయన ఇప్పుడు కూడా అలా చేయగలిగిన వాడే, కానీ ఆయన మాట తప్పేవాడు కాదు అని ఆయన యొక్క నమ్మకత్వాన్ని, ఆయన యొక్క ఖచ్చితత్వాన్ని, ఆయన దైవత్వాన్ని ఆకాశం మనకు తెలియజేస్తుంది అని వాక్య భాగంలో చూస్తున్నాం. కావున పిల్లారా, దేవుని మాట ఎంత ఖచ్చితమో మనకు అర్థం కావాలి, దేవుని మాట ఎంత శక్తివంతమైందో మనకు అర్థం కావాలి. ఆది కాండ మొదటి అధ్యాయంలో మనం చదువుకుంటాం, ఆయన మాటిస్తే ఆయన కలుగునుగాక అన్న మాట చేత ఆకాశంలో సూర్య చంద్రులు, సువిశాలమైన ఆకాశము, నక్షత్రాలు, అవన్నీ ఆయన కలుగునుగాక అన్న మాట చేత కలిగినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రామిస్ దగ్గర దేవుని యొక్క మాటకున్న శక్తి ఏంటో కూడా ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. అంత ఆశ్చర్యకరంగా ఉందే మాట. మనం ఫ్లైట్ లో జర్నీ చేస్తూ ఉంటే మనం కట్టుకున్న పెద్ద పెద్ద ప్యాలెస్ లో కాస్త ఫ్లైట్ పైకి లేచేసరికి ఎంత కాగితపు ఇళ్ళులా కనబడతాయో, మనం గొప్పగా ఊహించుకున్న భూలోకం ఎంత త్వరగా మనకు కనుమరుగైపోద్దో ఫ్లైట్ జర్నీలో మనం చూడగలం. కాబట్టి దేవుని కొరకు వాక్యం అంటుంది, భూమి ఆయన పాదపీఠమట, ఆకాశం ఆయన సింహాసనమట. సచ్ ఏ బిగ్ గాడ్ అవర్ గాడ్. అంత గొప్ప దేవుణ్ణి మనం కీర్తిస్తున్నప్పుడు, మనం ప్రార్థిస్తున్నప్పుడు, మనం ఆయన మాటలు వింటున్నప్పుడు, ఆయన ఆరాధనకు వచ్చినప్పుడు మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలో, మన రివరెన్స్ ఎట్లా ఉండాలో, మనం దేవుని వాక్యానికి ఇచ్చే విలువ ఎట్లా ఉండాలో, మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎలాగ ఆయన సన్నిధిలో మనం ప్రత్యక్షం అవ్వాలో, ఆయన కనపరుచుకోవాలో మనం కొంచెం అర్థం చేసుకోవాలి, లేకపోతే నష్టపోయేది మనమే. కాబట్టి వాక్యంలో మనం చూస్తున్నాం ఆయన ఎంత ఉన్నతమైనవాడో, మనం ఎంత చిన్నవారమో మనకి ఈ వాక్యాలు జ్ఞాపకం చేస్తున్నాయి. 22వ వచనంలో ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు అని చదువుతున్నాం. తర్వాత ఒకడు తెరలు విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేశాను అన్నాడు. పిల్లప్పుడు టెంట్లు వేస్తాం కదా, ఆ పందిరి, పెళ్లి పందిరి, చాలాసార్లు అంటారు ఆకాశం అంత పెళ్లి పందిరి అంటారు. ఆకాశాన్ని పరచటం మన వల్ల మనం ఆదికాండం చదువుతూ ఉంటే ఎంత విచిత్రంగా ఉంటుందో, జలముల మధ్య విశాలం కలుగునుగా, కానీ జలముల పైన విశాలం పైన జలములను, విశాలం క్రింది జలములను వేరుపరిస్తే ఆకాశం వచ్చింది అని రాయబడింది. ఇక్కడ అంటాడు ఆయన తెరను విప్పినట్లుగా ఆకాశాన్ని విప్పాడట. ఏదో మన మంచం మీద దుప్పుడేసినట్లు, మనం ఏదో వాకిట్లు పందిరేసినట్లు, ఎంత సింపుల్ గా ఇంత సువిశాలమైన ఆకాశాన్ని పరిచాడో ఆ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామని మనం ఎప్పుడూ మర్చిపోకూడదని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపు చేసెను. తర్వాత మాట ఒకడు గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచను. కావున పిల్లరా, దేవుడే సర్వ సృష్టికి కర్త అని, ఆయన ద్వారానే సృష్టి అంతా జరిగిందని మనకు అర్థం కావాలి. కిందకు వస్తే ఇవన్నీ మాట్లాడుతూ ఆయన ఇలాగంటాడు, 25వ వచనం, నీవు ఇతనుతో సమానుడు అని మీరు నన్నెవనితో సాటి చేయదురు అన్నాడు. మీ కంపెనీ బాస, లేకపోతే మీ జిల్లా ఎస్పీయా, లేకపోతే మీ రాష్ట్ర ముఖ్యమంత్రియా, లేకపోతే అనిల్ అంబానీయా, ముఖేష్ అంబానీయా, ఎవరిని మనం వారి యొక్క పొజిషన్ బట్టి మనం చాలా పెద్దగా ఆలోచిస్తాం, చాలా ఉన్నతంగా ఆలోచిస్తాం. దేవుడి విషయానికి వచ్చినప్పుడు మాత్రం మనం ఎందుకో అంత ఉన్నతంగా ఆలోచించలేకపోతున్నామేమో. ఒకవేళ మనం అంత ఉన్నతంగా ఆలోచించేస్తే భక్తులు దేవుణ్ణి ఎలా సేవించారో, బైబిల్లో ఉన్న పితృలు ఆయన్ని ఎలాగా ప్రేమించారో, ఎలా వెంబడించారో మనం కూడా ఆ కోవలోకి వచ్చేస్తాం. ఏదో ఒకరోజు దేవుడంటే భక్తిగా ప్రేమగా ఉండి, మరొక రోజు ఖాళీ లేదు, రేపు వస్తానులే, రేపు చూస్తానులే అనంత ఆ టేక్ ఇట్ ఈజీగా దేవుడి దగ్గర మనం మాట్లాడలేం. టేక్ ఇట్ ఈజీగా మనం దేవుడి దగ్గర మాట్లాడలేం. నిన్న తూర్పుగోదావరి వార్స్ కోసం 20 మధ్యాహ్నం గృహ దర్శనానికి వెళ్ళాం. ఆ పాప ఆ కానిషేవులు, వాళ్ళ హస్బెండ్ కానిషేవులు, మేము సహవాసాన్ని ప్రారంభిస్తున్న తొలి దినాల్లో తనకు జాబ్ ఏం లేదు. గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆమె, సార్ ఇట్లాగ నేను డిఎస్సి రాశాను, నాకు జాబ్ కోసం ప్రార్థన చేయండి అంది. ప్రార్థన చేశాం, గృహం కొరకు ప్రార్థన చేయండి అంది. ప్రార్థన చేశాం. నిన్న విశేషం ఏంటంటే ఆ డిఎస్సి రాసింది కోర్టులో ఉంది, అది క్యాన్సిల్ చేసేసింది గవర్నమెంట్, ఇక అది రాదులేండి, ఆశలు వదిలేసుకోండి అన్నది ఆ డిఎస్సిది వాళ్ళకి ఆర్డర్ వచ్చింది. ఇమ్మీడియట్ గా పోస్టింగ్ ఇచ్చారు, తను పిహెచ్డి టీచర్ గా జాయిన్ అయిపోయింది. దేవుడు ఆ సహాయం చేశాడు, ఇల్లు కూడా కట్టేసుకున్నారు. సరే, ఈ తూర్పుగోదావరి జిల్లా స్త్రీల సహవాసం ప్రారంభిద్దాం అనుకున్నప్పుడు కోఆర్డినేటర్ తో మాట్లాడి ఎవరిని పెడదామని చెప్పు అంటే, ఫలానా నాని ఆ పాప పేరు వద్దులేండి, ఫలానా వాళ్ళని పెడదామని అన్నారు. నేను ఆ పాపతో మాట్లాడేమ్మా, నువ్వు మరి బాధ్యత తీసుకుంటావా అని అన్నాను. సార్ తీసుకుంటాను అంది. అప్పటి నుంచి నడిపిస్తా ఉంది. నిన్న సాక్ష్యం చెప్తున్నప్పుడు ఒక మాట ఆ హృదయాన్ని కదిలించి ఒక మాట చెప్పింది, మా స్త్రీల కాన్ఫరెన్స్ 1 గంటకి స్టార్ట్ అవుతుంది సార్, నాకు 1 గంటకి క్లాస్ ఇస్తారు మా స్కూల్లో, ఖచ్చితంగా కుదరని టైం, కానీ కుదరదని నేను ఎట్లా చెప్పగలను, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తే సేవ చేస్తాను అన్నాను. ఉద్యోగం ఇచ్చాడు, ఇప్పుడు సేవ చేయడం కుదురుతలేదని చెప్పగలనని భయపడి అలాగే నాన్న తంటాలు పడి సంవత్సరం కాలం పాటు నడిపించాను. దేవుడు ఇప్పుడు ఇంకా కృప ఇచ్చాడు, ఆ టైమింగ్స్ కూడా మార్చారు, 1 గంటకుండే నా క్లాసు కాస్త 2:30కి మార్చారు. ఈ వారం అంతా నా క్లాసు 1 గంటకు లేదు, ఇప్పటిదాకా అయితే మాత్రం నేను 1 గంటకు కాన్ఫరెన్స్ నడిపించాలి, 1 గంటకు నేను స్కూల్లో క్లాస్ చెప్పాలి. మరి నేనైతే స్కూల్లో ఆ క్లాస్ చెప్పే టైంలో పీఈటీ టీచర్ని కాబట్టి ఏదో గేమ్స్ పిల్లల్ని ఆడిస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మేనేజ్ చేయగలిగాను, ఇప్పుడైతే ప్రభు ఇంకా సహాయం చేశాడన్న మాట దగ్గర అమ్మాయి ఉద్యోగానికి న్యాయం చేయలేదని చెప్పాలా, దేవునికి కట్టుబడి ఉందని చెప్పాలంటే, అవును దేవుడు అప్పు చెప్పిన పని విషయంలో ఆయన ఎంత గొప్ప దేవుడు మనకు అర్థమైతే ఆయనకి ఎట్లా నువ్వు చెప్తాం, ఆయన మాట ఎట్లా తీసేస్తాం, ఆయన వాక్యాన్ని ఎంత మనం కేర్లెస్ గా తీసుకుంటాం, ఆయన విషయంలో ఎందుకు మనం టేక్ ఇట్ ఈజీగా ఉంటాం, మనకు అర్థం కాకే. కాబట్టి ఆయన ఆకాశంలో చూపిస్తా ఉన్న ఆ వర్షపు ధనుషు ఆయన యొక్క నమ్మకత్వాన్ని, ఆయన మాట ఇస్తే మాట, ఇక మాట తప్పేది లేదు. మనం మాత్రం ఎన్ని రకాల మాటలు మాట్లాడతామో, ఎన్ని రకాల మాటలు మాట్లాడతామో, ఎంత త్వరగా మాట మార్చేస్తామో, ఎంత త్వరగా మాట వెనక్కి తీసేసుకుంటామో అది దేవుని తత్వం ఎంత మాత్రం కాదు, ఖచ్చితత్వాన్ని చూస్తున్నాం. రెండు, ఆయన వాగ్దానంలో ఆయన మాట దగ్గర గొప్ప శక్తిని చూస్తున్నాం. సర్వ సృష్టిని చేసిన మాట అయింది, సర్వ సృష్టిని నడిపిస్తున్న మహత్తు గల మాట అయింది. ఆయన ఎంత శక్తివంతుడైన దేవుడో మనకి ఆకాశాన్ని చూసినప్పుడు, ఆ ధనుసును చూసినప్పుడు, ఈ వాగ్దానం మనకు జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి కూడా ఆయన యొక్క ఆ శక్తిని బట్టి మనం ఆయన ఆరాధించవలసిన వారిగా ఉన్నామని ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. 25వ వచనంలో అదే అంటున్నాడు, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 25వ వచనంలో, నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవనితో సాటి చేయుదురు అన్నాడు. ఆయన పరిశుద్ధుడు అడుగుచున్నాడు. 26వ వచనంలో, నేనేంటో తెలుసా, నా శక్తి ఏంటో తెలుసా, నా ఉనికి ఏంటో తెలుసా అంటూ 26లో ఇలాగన్నాడు, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించాను అన్నాడు. వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచివాడే గదా అన్నాడు. ఎంత గొప్ప దేవుడు! మనం కౌంట్ చేయగలమా ఆకాశ నక్షత్రాన్ని? ఆయన దగ్గర కౌంట్ ఉందట. మన ఆకాశ నక్షత్రాలు అన్నిటికీ పేర్లు పెట్టగలమా? మన వల్ల కాదు, ఆయన పేర్లు కూడా పెట్టాడట. మనం ఆకాశంలో గాలిలో నిమ్మకాయ నిలబెట్టగలమా? మన వల్ల కాదు, ఆయన గాలిలో శూన్యంలో యావత్ సృష్టిని కూడా ఆయన నిలబెట్టాడు. అది ఆయన శక్తి. కాబట్టి ఎంత గొప్ప దేవుడో, ఆకాశాన్ని చూసిన ప్రతిసారి, మేఘాలను చూసిన ప్రతిసారి, వర్షాన్ని చూసిన ప్రతిసారి, ఆ వర్షంలో కనిపిస్తూ ఉన్న ఆ విల్లును చూసిన ప్రతిసారి మనం ప్రభుని తప్పకుండా స్తుతించబద్ధులుగా ఉండాలని వాక్యం బట్టి ఆయన వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నా. మనం రెండు మాటలు చూసాం, ఆయన మాట దగ్గర ఖచ్చితత్వాన్ని చూస్తున్నాం, ఆయన మాటలో గొప్ప శక్తిని చూస్తున్నాం. మనం ఆయన మాట దగ్గర అర్థం చేసుకోవాల్సింది, దేవుని యొక్క ఈ వాగ్దానం దగ్గర మనం అర్థం చేసుకోవాల్సింది దేవుని యొక్క పరిపూర్ణత. దేవుని యొక్క పరిపూర్ణత ఎలా అందాం, ఆయన కోపం వచ్చింది, భూమి మీద నరులందరిని తుడిచేస్తాను అన్నాడు. అన్నట్లుగానే తుడిచేశాడు. ఉగ్రత విషయంలో 100% ఆయన అలాగే ఉన్నాడు. కోపం వస్తే 100% ఆయన అలాగే ఉన్నాడు. అయితే తర్వాత ఆయన ఆ జాలి చూపించాడు, ఇక మరలా వర్షాన్ని రానివను, వరదను రానివను అన్నాడు. అన్న మాట దగ్గర కూడా అంతే ఖచ్చితంగా ఉన్నాడు. అందుకే దేవుడు, మన దేవుడు పరిపూర్ణుడు అని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రభు అంటాడు, మీ తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులై ఉండాలి. ఒకసారి 5వ అధ్యాయం కాదు, 6వ అధ్యాయం అనుకుందాం. కరెక్ట్, 5వ అధ్యాయం చివరి మాట, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండేద్దరు అన్నాడు. ఆయన క్యారెక్టర్ విషయంలో ఆయన కంప్లీట్ పర్సనాలిటీ ఆగా ఆయన చూడగలరు. కోపం వచ్చిందా 100%, ప్రేమ దగ్గర 100%. రెండు, ఇక్కడ ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ప్రేమను కోపాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయడం. అందుకే దేవుని వాక్యం ఏముంటుందంటే మనం జలప్రలయాన్ని చూస్తున్నాం, అలాగే ధనుషును చూస్తున్నాం, ఆయన ఉగ్రతను చూస్తున్నాం, ఆయన దీర్ఘశాంతాన్ని చూస్తున్నాం. వాక్యంలో దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థం కావడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువ, ఆయన త్యాగం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే సిలువ దేవుని ఉగ్రత. సిలువ మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలన్నీ కూడా దేవుని ఉగ్రతే, దేవుని ఉగ్రతే. ఎంత కఠినమైన శిక్షో అది, ఆ పాపం మీద దేవునికున్న కోపం అలాంటిది. అయితే ఆ స్థానంలో నువ్వు లేవు, నువ్వు తప్పించబడ్డావు, నేను లేను, అక్కడ దేవుని కుమారుడు ఉన్నాడు అన్న మాట దగ్గర దాన్ని మనం అర్థం చేసుకుంటే తప్పకుండా ప్రభుని మనం హృదయపూర్వకంగా సేవిస్తాం, తప్పకుండా ప్రభుని ఆయన మన కన్నీళ్లతో ఆరాధించగలుగుతాం. ఒకసారి ఆయన ఏంటో, మన ఆయన నైజం ఏంటో దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి. వాక్యం ఎలా అంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 వచనానికి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం వద్ద, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడి ఇప్పటి కాలమందు తన నీతిని కనపరిచి నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవారిని నీతిమంతుడిగా తీర్చివాడి ఉండుటకు ఆయనను అలాగు చేశాను. కాబట్టి వాక్యం ఏమిటందంటే 25 కూడా చదవాలి. పూర్వము చేయబడ్డ పాపమును దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచువనని క్రీస్తు యేసు రక్తమునందరి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచెను. పాపానికి శిక్ష విధించాల్సిన దేవుడు అక్కడ 25వ వచనంలో మనం చూస్తున్నాం ఓర్మితో ఉపేక్షించాడట. 26లో మనం చూస్తున్నాం కరుణాధారముగా యేసుక్రీస్తు ప్రభుని నిలబెట్టాడట. తీర్పు తీర్చాల్సిన దేవుడు తీర్పు తీరుస్తా ఉన్నాడు, కానీ మనల్ని మాత్రం తప్పించడానికి ఆ తీర్పు ఆయన తీసుకుంటున్నట్టుగా, ఆ శిక్ష ఆయన తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 23వ వచనం ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ, 5వ అధ్యాయం కూడా ఆ మాటలే ఉంటాయి, మనం పాపులుగా ఉంటే మన కొరకు ఆయన చనిపోయాడు. 6వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపం వల్ల వచ్చి జీతం మరణం రెండో మాట, అయితే దేవుని కృపావరం ప్రభువైన యేసునందు నిత్య జీవం. మరణం జీవం బయట ఆపోజిట్ కదా. మరణం జీవం ఆపోజిట్ అయితే యేసుక్రీస్తు ప్రభు నందు మనమేమో మరణం కొని తెచ్చుకున్నాం, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరణం జీవంగా మారిపోయింది. శిక్ష మనం పొందాలి, శిక్ష ఆయన తీసుకున్నాడు, రక్షణ మనకి. అంటే యేసుక్రీస్తు ప్రభుకు రాయబడ్డ పేరు కృపా సత్య సంపూర్ణుడు అన్నాడు మన యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో. కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య నివసించను అని రాయబడింది. కృప సత్యం రెండు కుదరం. సత్యమేమో లాఠీ పట్టుకుంటుంది, కాటా పట్టుకుంటుంది, 100కి 100% తోగాల్సిందే. కృప జీరోలో ఉన్న, జీరోగా ఉన్నవాడిని కూడా కృప అర్హతనిస్తుంది, ఏమి లేని వాడికి అర్హతనిస్తుంది, దోషిని కూడా తప్పిస్తుంది. కాబట్టి దేవుని యొక్క తత్వం, ఒక పక్క జలప్రలయాన్ని చూసాం, రెండో పక్క ఆ వర్షపు ధనుసును చూస్తున్నాం. జలప్రలయం ఉగ్రతను, ఆ ధనుసు ఆయన దీర్ఘశాంతాన్ని, క్షమాపణను మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా మనం దేవుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆయన కోపం వస్తుంది? ఎందుకు ఆయనకు ప్రేమ వస్తుంది? ఆయనలో ఎందుకు ఈ రెండు తత్వాలు ఉన్నాయి? ఎందుకు దేవుడు ఈ రెండు విషయాలు రెండు రకాలే కనబడుతున్నారంటే అది ఆయన తత్వం ఒకటే, మనమే అటు ఉంటాం ఇటు ఉంటాం. తేడాగా ఉంటే ఆయన కోపాన్ని పని చూస్తాం, ఆయనతో నమ్మకంగా ఉంటే ఆయన ప్రేమను, ఆయన ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. మనల్ని బట్టి ఆయన ఆయన రెండు రకాలుగా అందులో పరిపూర్ణ, మరల అక్కడ ఏ విషయంలో కూడా తక్కువ కాదు, ఏ విషయంలో కూడా తక్కువ కాదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనంలో ఇలా రాయబడింది, మన రోగాలను ఆయన భరించాడట, మన వ్యసనాలను ఆయన వహించాడట. 5వ వచనం, మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? కాబట్టి ఈ ప్రామిస్ మనం చూస్తున్న వర్షధనుషు మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆయన ఆ ఖచ్చితత్వాన్ని, ఆయన మాట ఖచ్చితమైంది, నెరవేరు తీరుతుంది అంతే. ఆ మాట పుల్లుకోవడానికి వీల్లేదు. ఆకాశం భూమి అన్ని గతించిపోతాయి, కానీ ఆయన ప్రామిస్ చేశాడు, ఆయన వాగ్దానం చేశాడు, ఆ మాట తట్టుకోవడానికి వీల్లేదు. రెండు, ఆయన వాగ్దానం, ఆయన మాటలో ఆయన శక్తిని మనం చూస్తున్నాం, ఆయన శక్తిని మనం చూస్తున్నాం. ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఎంత గొప్ప తుఫానైనా ఆగిపోవలసిందే, ఎంత కారు మేఘాలతో కమ్ముకున్న ఆకాశమైనా వీగిపోవలసిందే. ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆ ధనుషులో ఖచ్చితంగా ఆకాశం ఆయన మాట వినాలి, వర్షం ఆయన మాట వినాలి, ఆ మేఘాలు ఆయన మాట వినాలి, యావత్ సృష్టి ఆయన మాట విన్నారు. ఆయన ప్రామిస్ విషయంలో అన్ని సమకూడిపోతే అన్ని ఆయన చెప్పినట్టుగానే నడవలసిందే. ఆయన మాటలో ఉన్న శక్తిని మనం చూస్తున్నాం, ఆయన మాట దగ్గర ఆయన తత్వాన్ని మనం చూస్తున్నాం, ఆయన మాట దగ్గర ఆయన తత్వాన్ని చూస్తున్నాం. ఆయన కేవలం కుట్టే దేవుడే కాదు, కేవలం పెట్టే దేవుడే కాదు, ఆయన కేవలం ప్రేమ చూపించేవాడే కాదు, ఆయన కేవలం ఉగ్రతను చూపించేవాడే కాదు. రెండు విషయాల్లో కూడా ఆయన సంపూర్ణుడు. ఆయన ఉగ్రతను చూపిస్తే నరకం ఎంత భయంకరంగా ఉంటుందో అది మనకు అర్థమవుతుంది. ఆయన కోపం ఎంత భయంకరంగా ఉంటుందో నరకం చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన ప్రేమ ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో పరలోకం దాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండిటికి కర్త ఆయనే, రెండిటికి కర్త ఆయనే. నరకం ఆయన వల్లే, పరలోకం ఆయన వల్లే. కాబట్టి రెండు చాయిసెస్ మనవే. దేవుడైతే మాత్రం రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నాడు. ఆయన ఆయన సహిస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశంలో ధనుసు ఉంచాడు కాబట్టి ఎప్పటికీ భూమి మీదకి జలప్రలయం రాదు, కానీ నాశనం రాదని కాదు, తీర్పు రాదని కాదు, రాకడ సంభవించదని కాదు, భూమి కాలిపోదని కాదు, సృష్టి మొత్తం లయం కాదు అని మాత్రం కాదు అని జ్ఞాపకం చేస్తున్నా. దేవుని యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథం 56:6-7 కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథం 56:6-7 చదువుకుందాం. చూడండి, 55:6-7 చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలననియు, దుష్టులు తమ తలంపులను మానవలననియు, వారి యెహోవ వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. కాబట్టి 5వచనం రెండు రకాల తత్వాలు మనం చూస్తున్నాం. మానకపోతే భక్తిహీనులు దుష్టులు వారి చెడు మార్గాలను చెడు తంపంపును మానాలి. మానకపోతే ఉగ్రత, ఒకవేళ వారు తిరిగితే మాత్రం ఆయన జాలి పడేవాడుగా ఆయన తర్వాత చివరి మాటలు రాయి బహుగా క్షమించు. కావున పిల్లరా, అర్థం చేసుకుందాం ఈ ప్రామిస్ మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు ఆయన జలప్రలయం ద్వారా శిక్ష తీసుకొచ్చాడు, ఆయన ధనుషు ద్వారా మన పట్ల ఊర్చుకుంటున్నాడు, ఉగ్రతను అంచుకుంటున్న దేవుడిగా కూడా ఆయన మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ఖచ్చితమైన వాడు, మనమే ఆయన ఎరిగి ఆయన్ని ఆ ప్రామిస్ మీద మనం ఆగాలి. ఆయన ఎప్పటికీ మనం క్షమిస్తాడని కాదు, కృప తీరిపోయిన తర్వాత ఒక్కసారి మనం మరణించిన తర్వాత నాకు బుద్ధి వచ్చేసింది ప్రభు, నన్ను క్షమించే ప్రభు అని నరకానికి వెళ్ళి నిత్తు నూరు బాదుకున్నా సరే ఎలాంటి సహాయం రావట్లా. ధనవంతుడు అగ్నిజ్వాలలో ఉండి ఎడబొబ్బులు పెడతా ఉన్నాడు. దేవుడు తప్పించాడా, రక్షించాడా అంత మాత్రం కాదు. నరకం లేదని కాదు, తీర్పు లేదని కాదు, శిక్ష లేదని కాదు, దేవుడు ప్రతి దారి తీర్పులోకి తేడని కాదు. కానీ దేవుని యొక్క తత్వం ప్రేమ, అలాగే మన కృపా సత్య అన్నమాట. కృపలో ఆయన సంపూర్ణుడు, సత్యం వద్ద కూడా ఆయన సంపూర్ణుడే. ఆయన వాగ్దానాల్లో మనం ఆయనకు లోబడి ఉన్నామా, ఆశీర్వాదం అన్నది ఖచ్చితం. ఆయనకి అవిధేయులుగా ఉన్నామా, ఉగ్రత శాపము అన్నది కూడా ఖచ్చితమే. కాబట్టి ఆయన మాట దగ్గర ఆయన తత్వాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని ఒకసారి మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లోకం వర్షాన్ని చూస్తున్నట్టుగా, లోకం మేఘాన్ని చూస్తున్నట్టుగా, లోకం ధనుషును చూస్తున్నట్టుగా మనం లోకాన్ని అలా చూడకూడదు, మన ప్రకృతిని అలా చూడకూడదు. వాక్యపు వెలుగులో ఆయన శక్తిని మనం అర్థం చేసుకోవాలి, ఆయన ఖచ్చితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆయన స్వభావాన్ని కూడా మనం ధనుషుని చూసిన ప్రతిసారి కూడా అర్థం చేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నారు. ఆది కాండం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము 16వచనం. ఆ ధనుసు మేఘములో ఉండును, నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరులతో ప్రాణం గల ప్రతి దానికి మధ్య ఉన్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. కాబట్టి ఆయన వాగ్దానం ఖచ్చితమైంది. ఆయన్ని ఆయన వాగ్దానాన్ని బట్టి ఆయన స్తుతించటం, లోబడి జీవించటం ఎంతైనా మంచిది. అటు ధన్యత ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.